ఆయన శ్రీమన్నారాయణునికి ఎప్పుడూ పక్కన ఉండి చేదోడు వాదోడుగా సేవ చేస్తాడు. బలరాముడిగా అన్నగా పుడుతున్నాడు కాబట్టి ఆయన సంపూర్ణ అవతారం అవుతాడు. విష్ణువు ఆయన ఉంటేనే పరిపూర్ణ అవతార స్వరూపుడు అవుతాడు. ఆయన ఈయన కలిసి అంటే బలరాముడు కృష్ణుడు కలిసి ఈ భూమండలాన్ని ఉద్ధరించబోతున్నారు. అమ్మా భూదేవి, ఇంకా నువ్వేం భయపడక్కర్లా. ఎంతో మంది మునులు, ఎందరో దేవతలు అందరూ నీకు సాయం చేయడానికి భూమి మీద పుట్టబోతున్నారు. కించిత్ కాలం ఓపిక పట్టు నువ్వు, ఆ తర్వాత నీకు బ్రహ్మానందం కలుగుతుంది. ఎప్పుడూ ఎక్కడా కలగని ఆనందం నీకు ఇస్తాడు. నీ శరీరం మీద కాళ్ళు పెడతాడు, నీ మీద ఆడుకుంటాడు, నీ విభూతి పూసుకున్నట్టుగా నీ మట్టిని ఆయన ఒళ్ళంతా పూసుకుంటాడు. నీ మీద రకరకాల చేష్టలు చేస్తాడు, నృత్యం చేస్తాడు, పాటలు పాడతాడు, నిన్ను పులకింపజేస్తాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు. ఒక యుగానికి సరిపడేంత ఆనందం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆయన కొద్ది రోజులుంటే చాలు, యుగ యుగాలకు సరిపడే ఆనందం ఇచ్చినట్టే. బ్రహ్మానందం ఎంతసేపు ఉండాలి? క్షణకాలం చాలు అని పరిపరి విధాలుగా ఆవిడికి నచ్చ చెప్పి బ్రహ్మదేవుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. భూదేవి కూడా ఆనందపడి, అమ్మయ్య, గోరూపంలో ఉన్న నాకు ఆ గోపాలకుడి దర్శనం కాబోతున్నది. ఆయన పాదాలు, చిట్టి చిట్టి పాదాలు మళ్ళీ నా భూమి మీద, నా శిరస్సు మీద నాకు లభించబోతున్నాయి. అంటే ఆయన నడయాడబోతున్నాడు అనుకుని ఆనందంతో వెళ్ళిపోయింది. ఈశ్వరాదులంతా వెళ్ళిపోయారు. ఇంకా దేవతలంతా తమ తమ వంశాలతో భూలోకంలో యాదవ వంశాల్లో జనాల్ని సృష్టించడం మొదలుపెట్టారు. పంచకృత్యాలు హాయిగా సాగడం మొదలుపెట్టాయి. అదిగో ఆ కాలంలో సూరసేన మహారాజు గారు ఈ భూమండలంలో ఉన్న రాజులందరినీ జయించి వారందరినీ కూడా మధురానగర సింహాసనానికి సామంతుల్ని చేశాడు. ఆ సూరసేనుడు యాదవ వంశం వాడు కాబట్టి సింహాసనం మీద కూర్చునే అర్హత లేక ఉగ్రసేనుడు అనేటటువంటి తన బంధువును ఒకడిని సింహాసనం మీద కూర్చోబెట్టాట. ఆ ఉగ్రసేనుడికి 8 కొడుకులు. అందులో పెద్దవాడి పేరు కంసుడు, ఆ తర్వాత న్యగ్రోధుడు, జిహ్వుడు, మాజ్యుడు, లోభుడు, అతిజిహ్వుడు, కరాళుడు, ఉజ్జద్గముడు, మొత్తం 8 సంతానం ఆయనకి. ఇది కాకుండా ఆయనకి కూతుళ్ళు కూడా ఉన్నారు. ఈ ఉగ్రసేనుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడి పేరు దేవకుడు. దేవకుడికి కూడా 8 కొడుకులు, 8 కుమార్తెలు ఉన్నారు. 8 కుమార్తెల్లో పెద్ద ఆవిడ దేవకి. మొత్తం తన 8 కూతుళ్ళని దేవకుడు వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేశాడండో. వసుదేవుడి పెద్ద భార్య పేరు రోహిణి, ఆవిడ నందునికి సోదరి. సూరసేన మహారాజు గారు వసుదేవుడు అంటే చాలా అభిమానం కలిగిన వాడు. దానికి ఒక కారణం చెప్పంటారా? వసుదేవుడు భూమి మీద పుట్టి పుట్టడంతో ఆకాశంలో దేవతలు ఒక్కసారి ఢామ్ ఢామ్ అని దుందుబులు ముగించారట. అందుకని ఆనక దుందుభి అని ఆయనకి పేరు. ఆనక దుందుభి అంటే దేవతల యొక్క దుందుబుల యొక్క శబ్దములతో పుట్టినవాడు. అసలు మనం పుడితే దేవతలు దుందుబులు మోగించడం ఏమిటి? అలా మోయించారంటే అవతల వాడు ఎంతటి కారణజన్ముడు అయి ఉంటాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు అరిచాయి, కుక్కలు ఓయి ఏడ్చాయి, ఏనుగులు కాళ్ళు విరిగిపోయాయి, గుర్రాలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాయి, చాలా మందికి మలమూత్రాలు స్తంభించిపోయాయి, రక్తం పడింది నోట్లోంచి. అది వాడు పుడితే జరిగింది. అదే వసుదేవుడు పుడితే ఏకంగా దేవతలు కూడా స్పందించి దుందుబులు మ్రోగించటం వల్ల ఆనక దుందుభి అని వచ్చింది ఆయనకి పేరు. నిజానికి వసుదేవుడు అంటే ఒక రూపం కాదు, వసు అంటే ప్రాణం. సకల దేవతలని తన ప్రాణముగా భావించి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిని దేవతగా భావించి, అందరు ప్రాణులు సుఖముగా ఉండాలి అని కోరుకున్నవాడు ఎవడనో వసుదేవుడే. మనం కూడా వసుదేవుడు అవ్వచ్చు. ఎప్పుడు ప్రతి ప్రాణిని సుఖంగా ఉండాలి అని మనం వాంఛించితే, కోరితే, దేవతాస్వరూపులుగా ప్రాణుల్ని చూస్తే. ప్రాణుల్ని దేవతల కింద ఎక్కడ భావించగలం మనం? దేవతలుగా పక్కనట్టండి, సామాన్య జీవులు కూడా భావించకుండా ఒక్కోసారి అవమానిస్తూ ఉంటాం తెలియక. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు. ఎవడైనా దుఃఖం చెందితే ఆ దుఃఖం అంతా తిరిగి మళ్ళీ భగవంతుడికే చెందుతుంది. ఈ ఊహ కలిగిన వట్ట వసుదేవుడు. అందుకే ఆయన ఎప్పుడూ జీవితంలో ఆఖరికి కంసుణ్ణి కూడా తిట్టలేదండి, ఇంకా దేవకి తిట్టింది కానీ ఆయన తిట్టలేదు. అందుకని ఆయనకి వసుదేవః, ప్రాణమే దేవుడు, దేవుడే ప్రాణము, కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి దేవుడు అని భావించినవాడు ఆయన. అలా భావించిన వాడే వసుదేవుడు అంటే. కాబట్టి వసుదేవుడు అంటే ఒక రూపం కాదు, ప్రతి ప్రాణిని దేవుడిగా భావించే తత్వం. దేవకి అక్కడ దేవతా శబ్దం ఉన్నది, ఇక్కడ దేవకి ఉన్నది. అంటే ఆ దేవుణ్ణి తన సర్వస్వముగా భావించున్నది. ఈ ఇద్దరికి పేర్లంతా తమాషాగా కుదిరాయి. అనగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడని భావిస్తాడు వసుదేవుడు. అలా ప్రతి ప్రాణిలో దేవుడున్నాడని భావించేవాడు నా దేవుడు అనుకుంటుంది ఈవిడ. ఈ ఇద్దరు దంపతులు ఇవ్వడం వెనకాతల ఒక గొప్ప కథ ఉన్నది. సూరసేన మహారాజు గారికి మధుర అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మధుర అంటే నిజానికి అది మధుర కాదు, మధువనము. ఒకప్పుడు యమునా నదీ తీరంలో మధువనము అనే పేరుతో శ్రీమన్నారాయణుడు ఒక తోట ఏర్పాటు చేశాడు. ఆ తోటలో తాను చాలా కాలం కొలువై అందరికీ దర్శనమిచ్చాడు. అక్కడ ధ్రువుడు కూడా చాలా కాలం తపస్సు చేశాడు. అప్పటి నుంచి మధువనము అంటే విష్ణు స్థలముగా ప్రసిద్ధికెక్కింది. ఆ మధువనంలోనే లక్ష్మణుడు కూడా వచ్చి పూర్వం లవణాసురుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత అక్కడికి శివుడు కూడా కొంతకాలం కాపురం ఉన్నాడు. ఇలా సకల దేవతలు మధువనంలో ఉండడం వల్ల మధువనము అనేది శాశ్వతంగా భగవంతుని యొక్క నిలయం అయిపోయింది. క్రమంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ బ్రహ్మానందం కలుగుతోంది గనక ఆ మధువనానికి మధుర అని పేరు వచ్చింది అన్నమాట. ఆ మధురా నగరంలో తనంత తాను ఆనందంతో భగవంతుడు ఎవరూ పిలవకుండా వచ్చి కాపురం ఉండేవట. మధుర భగవాన్ ఎత్ర నిత్యం సన్నిహితో హరిహి. భగవంతుడు నిత్యము ఎవరూ ఆహ్వానించకుండా తనయంత తాను కాపురం ఉండే స్థలం అది. దేవతల్ని ఆవాహయామి అని పిలిచి మనం పూజ చేస్తున్న వస్తువులలోకి కూర్చోబెడతాం సహజంగా, కానీ మధురలోకి అలా ఆవాహయామి అనకుండా వచ్చి కూర్చుంటాడు. అందుకని నిత్యం సన్నిహితో హరిహి అన్నారు. అటువంటి మధురా నగరం ఈ సూరసేనుడికి రాజధాని అయ్యింది. మాధురము సూరసేనము అని రెండు దేశములున్నాయి. ఈ మాధురమునకు సూరసేనమునకు మధ్యలో మధుర ఉన్నది. అందుకే ఇటు హస్తినాపురం వరకు ఇటువైపు లక్నో, అది లక్ష్మణపురి. నిజానికి లక్నో కదా దాని అసలు పేరు, లక్ష్మణపురి. లక్ష్మణ శబ్దం హిందీలో లఖన్ అవుతుంది. ఆ లఖన్నయ్య శబ్దమే లక్నో అన్నమాట. అంటే అది లక్ష్మణుని యొక్క పురం. లక్ష్మణుడి కొడుకులకి లక్నోనిచ్చాడు రాముడు. రాముడు అందరికీ రాజ్యం పరిపాలన చేస్తూ చేస్తూ చివరిన అవతార సమాప్తి ముందు లవకుశులకి, లక్ష్మణుడి కొడుకులకి, భరతుడి కొడుకులకి, శత్రుఘ్నుడి కొడుకులకి అందరికీ రాజ్యం పంచిపెట్టాడు. అందులో లక్ష్మణుడికి మాత్రం ఈ లక్నో ఇచ్చాడు. అందుకని లక్ష్మణపురి అది ఆయన కొడుకులకి వెళ్ళింది. అక్కడి నుంచి అది క్రమంగా హిందీలో లక్నో అయిందనమాట. అదంతా సూరసేన దేశం. ఈ మధురా నగరం నుంచి ఇటువైపు మహారాష్ట్ర వచ్చేటటువంటి ప్రాంతం అంతానేమో మాధురం, లక్నో వెళ్లే మార్గం అంతా సూరసేనం. ఈ రెండింటికి మధ్యలో ఉన్న మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని సూరసేనుడు ఉగ్రసేనుణ్ణి రాజును చేసి హాయిగా పరిపాలన చేశాడు. ఆ సూరసేనుడు శరీరం విడిచిపెట్టే ముందు, నాయన వసుదేవ, నేను చాలా ధర్మంగా రాజ్యపాలన చేశాను, నా పరిపాలనలో రాక్షస కృత్యాలు లేవు, కానీ భవిష్యత్తులో ఉగ్రసేనుడి కొడుకు కంసుడు ప్రమాదకారుడవుతాడు, వాడి వల్ల నీకు గండం వస్తుంది, అప్పుడు కూడా నువ్వు మాత్రం నోటితో ఎవరిని శపించకు అని ఒట్టేంచుకుని వెళ్ళిపోయాట. ఆయన ఎంత గొప్ప ఆలోచించండి, దుర్మార్గులు పుట్టినా నీ నోటితో మాత్రం వారి పతనమును కోరుకోకు. మనం జ్ఞానులం, సాధ్యమైనంత వరకు మన ధర్మ సంరక్షణ చెయ్యాలి, అనవసరంగా మాత్రం తొందరపడి ఎవరిని నాశనమవ్వాలి అని శపించకూడదు. అలా శపిస్తే అది ప్రమాదం అవుతుంది, ఇది గ్రహించాలి. అందుకే సూరసేనుడు శపించొద్దని ఒక ఒట్టు వేయించుకుని శరీరం విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఉగ్రసేనుడు హాయిగా పరిపాలన చేశాడు. ఆ కాలంలో ఒకరోజున కంసుడికి ఒక కోరిక కలిగింది. కంసుడికి చిన్నప్పటి నుంచి చెల్లెలు దేవకి అంటే చాలా ఇష్టం. ఆవిడ్ని కన్న కూతుర్లో పెంచాడు. దేవకి చిన్నపిల్ల, కంసుడు బాగా పెద్దవాడు. కంసుడికి 16 ఏళ్ళు దాటాక దేవకి పుట్టింది, దేవకునికి. అందుకని వీడు చంటిపాపల ఆవిడ్ని చేతిలోకి తీసుకుని పెంచి పెద్ద చేసి చెల్లెలు అడిగితే ఏమైనా ఇచ్చేవట్టండి. వాడు అంత ప్రేమ ఇంకా ఎవరి మీద చూపించాలి, సొంత చెల్లెల కంటే బాబయ్య గారి కూతురు మీద ఎక్కువ ప్రేమ చూపించాడు వాడు. ప్రారంభంలో వాడికి నిజంగా చెల్లెలంటే చాలా ఇష్టం. కాకపోతే చెప్పాను కదా, కంసుడికి వ్యవస్థితమైన మనస్సు లేదు, అవ్యవస్థిత చిత్తుడు. అనగా మనస్సు నిలకడగా ఉండదు వాడికి, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. అలాంటి వాడితోటి వస్తుంది ప్రమాదం అన్నమాట. తర్వాత మరో అర్థం ఏమిటంటే, కృష్ణుడు అనే శబ్దానికి ఉన్న అర్థాలు అలాగో కృష్ణుడు పుట్టాక తెలుసుకుంటాం. ఈ భాగవతంలో కంస శబ్దానికి ఒక అర్థం ఉన్నది. కం అంటే భూమి మీద పంచభూతాలతో కూడిన శరీరమును, స హింస పెట్టువాడు, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని హింసించడం కోసం పుట్టినవాడు. 6 శత్రువులతో కూడి నిరంతరము భోగలాలసుడై ప్రాణుల హింసయే తన కర్తవ్యముగా పెట్టుకున్నవాడు కంసుడు. ప్రాణులను ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియకుండా ఉండడం జ్ఞానం. కానీ కంసుడి యొక్క లక్షణం చిన్నప్పటి నుంచి ప్రాణిద్వేషం. నా అనుకున్నవాడిని ఎంత ప్రేమిస్తాడో నా వాడు కాదు అని రవ్వంత అభిప్రాయ భేదం వస్తే ఇంక వాడిని చంపేదాకా విడిచిపెట్టడు వాడు. ఒకసారి ఒక వ్యక్తిని తన శత్రువుగా భావిస్తే ఆ శత్రువు అంతం చూసే వరకు నిద్రపోనంత హింస చేసేవాడు కంసుడు అంటే. మనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు, ప్రేమ ఉన్నంత వరకు పర్వాలేదు, తేడా వస్తే మాత్రం వాడు అంతం చూసేదాకా నిద్రపోరండోయ్, అలాంటి వాడు కంసుడు. ఇప్పుడు మనలో ఎవరు కంసులో ఆలోచించండి. ఎప్పుడూ కూడా ఒకవేళ తేడా వచ్చినా వాడు అంతం చూడకూడదు. నాశనం అయిపోవాలని కోరుకోవడం ఏమిటి? ఒక వ్యక్తి ఏదైనా ఒక ఉపన్యాసంలో పొరపాటు అన్నాడు అనుకుందాం, కర్మగాలి నిజంగా అనలేదు అన్నారు అనుకుందాం, ఒకవేళ అన్నంత మాత్రం చెప్పులెట్టు కొడతామా, ఊరేగిస్తామా, నువ్వు చచ్చిపోని కోరతామా, నువ్వు ఉపన్యాసం మానేయి అని ఎస్ఎంఎస్ పంపుతామా అంటే మనం కౌన్సిలం. ఈ ఎస్ఎంఎస్లు పంపేవాడు ఆ వ్యక్తి మీద ద్వేషంతో కంకణం కట్టుకునేవాళ్ళు భూలోకంలో ఒక కౌన్సుడు ఆ రోజుల్లో ఉంటే ఇప్పుడు బోలెడు కౌన్సుడు తయారవుతున్నారు. ఇంత పిసరు తేడా వస్తే అవతలి వాడి అంతం చూడాలి అనే ఊహ వచ్చిన వాడే కౌన్సుడు అంటే. కౌన్సుడు అంటే ఎక్కడ ఉన్నాడు అనుకోకండి, ఇందులో అంతరార్థాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తిలో ఒక కౌన్సుడు ఉంటాడు, మనం అందులోంచి బయటపడాలి, వసుదేవుడి స్థాయికి వెళ్ళాలి. వసుదేవుడు ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూచి వీడు బాగుండాలని కోరుకుంటాడు. ఇప్పుడు మనం వసుదేవులం అవుతామా లేక ద్వేషంతో ఇతరుల యొక్క నాశనం కోరుకుని కంసులం అవుతామో ఆలోచించండి. అటువంటి వాడు కంసుడు. అటువంటి కంసుడి యొక్క లక్షణం ఏమిటంటే ప్రాణం పెడతాడు, ప్రాణం తీస్తాడు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచి కొండ మీద కోతి అయినా సరే కోరుకోవమ్మా చెల్లెల అని తీసుకొచ్చి అప్పగించేవాడు వాడు. అలా పెంచాడు ఆ చెల్లెల్ని. చెల్లెల్ని పెంచాక వాడికి ఓ రోజు ఏమనిపించింది, నా చెల్లెలికి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతే రేపు ఆవిడ దర్శనం ఎలా అవుతుంది, అదే నా చెల్లెల్ని నా ఊళ్ళోనే సంబంధం చేశామంటే రోజు చెల్లెల్ని బావని చూసుకోవచ్చు, నా చెల్లెలికి ఏం కావాలంటే అది ఇవ్వచ్చు అని ఊహొచ్చిందిట. అందుకని ఊళ్ళో నా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి పెంచి ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టకుండా ఉండేవాడు ఎవడు, ధర్మాత్ముడు వసుదేవుడే. వసుదేవుడు అందరినీ ప్రేమిస్తాడు, తనని చంపాలని వచ్చేవాడిని కూడా ద్వేషించే అంత మంచివాడు వసుదేవుడు అని కంసుడికి తెలుసు. సత్యం, ధర్మం, అహింస ఈ మూడు లక్షణములు పోగయ్యున్నాయి వసుదేవుడిలో. కాబట్టి వసుదేవుడే నా చెల్లెల్ని బాగా చూసుకుంటాడు అనుకున్నట్టు వాడు. అందుకని ఒక రోజున వసుదేవుడిని పిలిచి, వసుదేవ నిజానికి నీకు ఇప్పటికే వివాహాలు అయ్యాయి, అయినా నా చెల్లెల్ని నీకే ఇచ్చి పెళ్లి చేద్దామని ఎందుకు అనుకుంటున్నానో తెలుసినా, నా చెల్లెల్ని కళ్ళల్లో పెట్టి చూసుకునేవాడు నువ్వే, ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించవు, నువ్వు మహాత్ముడివి, పైగా నా ఇంటికి చాలా దగ్గరలో నీ ఇల్లు, ఎదురుగుంటా ఉంటావు గనక నాకు వీలున్నప్పుడల్లా నిన్ను చూడొచ్చు, నా చెల్లెల్ని చూడొచ్చు, అందుకే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నావు, ఏమంటావని అడిగితే బావా నీ మాట ఎప్పుడు కాదన్నా అన్నాడు ఆయన. వసుదేవుడికి కూడా కంసుడి మీద అభిమానం ఉన్నది, అందుకని నీ మాట కాదనను అన్నట్టు ఆయన. దేవకుడు నిజం చెప్పాలంటే కంసుడిని కన్న కొడుకు కంటే ఎక్కువ చూశాడు, అందుకని వాడు పెద్ద కొడుకులాగా నా కూతురు పెళ్లి బాధ్యత నెత్తి మీద వేసుకుంటే మధ్యలో నేనెందుకు వేలు పెట్టడం, పైగా వసుదేవుడు లాంటి ఉత్తముడు ఉన్నాడు కదా అలాగే చెయ్యమని ఆయన అన్నాడు. అంటే అన్నీ అనుకూలించాయి. అందుకని ఆ ఉగ్రసేనుని పుత్రుడు ఉల్లాసి కంసుండు చెల్లెలు మరదియు నొల్లసెల్ల హరుల పగ్గముల చేనంది రొప్పదొడంగే అంతట భేరులు మురజములును శంఖ పటకములును జడిగొని మృయంగ కూతు తోడి వేడ్క కొనలు సాగ దేవకుండు సుతకు దేవకీ దేవికి అరణమీదలనుంచి ఆదరించి. సూరసేనపుత్రుడు వసుదేవుడికి వివాహ ముహూర్తం పెట్టారు. సుముహూర్తంలో దేవకీ వసుదేవులకి అపూర్వంగా వివాహం జరిగింది. అందులో చెప్పానుగా కంసుడి యొక్క ఆధ్వర్యం చాలా బాగుంటుంది, అంత నిర్వహణ ఇంకెవరు చేయలేరు, వాడు మూర్ఖుడు గనక నిర్వహణ కూడా అంత బాగానే చేశాడు. అద్భుతంగా వివాహం చేశాడు. దేవతల్లా కనిపిస్తున్నటువంటి పురోహితుల్ని పిలిపించాడు, వేదమంత్రాలు చదివించాడు, పెద్ద పందిరి వేయించాడు, మంచి భోజనాలు పెట్టించాడు, అందరికీ వచ్చిన వాళ్ళకి కానుకలు ఇప్పించాడు, చెల్లెలికి పెళ్లికి నిమిషానికి చీర తప్పున 1000 చీరలు తెప్పించాడు. ఏకంగావాడు అంత పెచ్చవాడికి నగలు తెప్పించాడు, 7 వారాల నగలు వేయించాడు, బావగారిని గౌరవించాడు. అబ్బో ఒకటేమిటి, అపూర్వ రీతిలో వివాహం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మళ్ళీ జరుగుతోందా లేక సీతారామ కళ్యాణం జరుగుతోందా అని భూలోకంలో వాళ్ళు అనుకున్నారట. అంత బాగా 5 రోజుల పెళ్లి జరిపించాడు. పంచరాత్ర వివాహం పూర్తయింది. ఈ వివాహం పూర్తయిన తర్వాత ఊరేగింపులో కార్యక్రమం ఉన్నది. అంటే ఏమిటో తెలిసిన, పూర్వం పెళ్ళవగానే భార్యాభర్తలిద్దరినీ కూడా ఒక రథంలో కూర్చోబెట్టి, అది కూడా పైన టాప్ ఉండకూడదనమాట, పైన ఆచ్ఛాదన లేనటువంటి ఒక రథంలో కూర్చోబెట్టి బండిలో ఊరంతా తిప్పేవారు. ఇదిగో వీళ్ళిద్దరికి పెళ్ళయ్యిందో హోయ్, ఇక వీళ్ళ వెంట పడకండో హోయ్ అని. పెళ్ళయ్యాక ఈ స్త్రీని చూడటం కుదరదు కనుక, ఇదిగో అమ్మాయి ఇంతకాలం అంతఃపురంలో ఉంది, ఈ సుందరీమణిని చూడండి ఒకసారి, బంగారు తల్లి ఈవిడ, ఈవిడ భవిష్యత్తులో మీకు రాణి అవుతోంది అని ఒక ఎరుకు కూడా తెలియజేసేవారు. అసలు ధర్మశాస్త్ర ప్రకారంగా భార్యాభర్తల్ని పెళ్ళైన కొత్తలో ఊళ్ళో ఊరేగిస్తే వాళ్ళకున్న కొన్ని దృష్టి దోషాలు పోతాయని, లేదా ఏదైనా కాలసర్పగండం ఉంటే పోతుందని శాస్త్రం చెబుతున్నది. సహజంగా పెళ్ళైన కొత్తలో కాలసర్పగండం అని ఉంటుంది. ఈ గండం నుంచి బయటపడడానికి మంగళవారం నాడు లేకపోతే ఏదైనా శనివారం నాడు రాహుకేతువులకి కుజుడికి పూజ చేయించాలి అని మంత్రశాస్త్రం చెబుతున్నది. కాలసర్పగండం మహాభయంకరం. ఆ దోషం నుంచి బయటపడకపోతే మనిషి ఏ పని చేసినా రాణింపు ఉండదు. భార్యాభర్తల మధ్యలో తగాదాలు వస్తాయి, సంపదలు సక్రమంగా రావు, అశాంతి ఎక్కువ ఉంటుంది. ఆ గండం అనుభవించేవాడికి తెలుస్తుంది. కొన్ని జాతకులకు ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. అందుకే ఈ కాలసర్పగండం నుంచి బయటపడడానికి, ఈ సర్పదోషం నుంచి బయటపడడానికి అర్చనలు తప్పక చెయ్యాలి, ఎప్పుడో ఒకప్పుడు చేసి తీరాలి. దానికి ఒక ప్రత్యామ్నాయం మంత్రశాస్త్రం చెప్పింది. కాలసర్పదోషము తీవ్రముగా భార్యాభర్తల్ని భవిష్యత్తులో పీడించకుండా ఉండడానికి రథంలోనో లేక ఎడ్ల బండిలోనో పల్లకీలోనో పెళ్ళైన కొత్తల్లో పెళ్ళైన వెంటనే భార్యాభర్తలు ఊళ్ళో తెప్పండి. చూసిన వాళ్ళు అబ్బో అని అన్నారంటే ఈ దోషం వాళ్ళకి వెళ్ళిపోతుందిట. దిష్టి కొడతారు కదండి సహజంగా మన వాళ్ళకు ఉన్న లక్షణం. అందుకని ఈ ఊరేగింపులన్నీ వేళాకోళంగా పెట్టారనుకుంటారా? అబ్బాయి ఏం నగలేసేసుకుందండి, అబ్బో వీళ్ళు బాగా సంపాదించినట్టున్నారు అని మనం అనుకుంటాం కదా. అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా ఉంటాం, మీరంటే మంచివాళ్ళు అనుకోకపోవచ్చు కానీ కొంతమంది లోపల లోపల కుళ్ళిపోతారు. ఈ కుళ్ళిపోవడం వల్ల వాళ్ళకేం దిష్టి తగులుతుందని మీరు అనుకుంటున్నారు. దిష్టి తగలదట, వారికి ఉన్న కాలసర్పదోషం ఇలా అనుకున్న వాళ్ళందరూ పంచుకుంటూ పోతారు. కాబట్టి ఇక మీద ఏంటంటే, అలా పెళ్లి కావలసిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళని తప్పక పల్లకీలో అందరికీ కనబడేలా ఊరేగించండి. వీళ్ళకున్న కాలసర్పదోషాన్ని ఊళ్ళో వాళ్ళు కొద్ది కొద్ది కొద్దిగా పంచుకుంటారనమాట. ఎంతమంది వీళ్ళ మీద ఏడిస్తే అంతమంది పంచుకుంటారు. ఇప్పుడు అలాగే ఎవరైనా ఒక మహానుభావుడు ఉపన్యాసకుడిని ఎవరైనా తిట్టారనుకోండి, తిడితే తాత్కాలికంగా ఆయన బాధపడచ్చేమో కానీ బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, ఈ తిట్టిన వాళ్ళంతా ఈయనలో తెలియక ఉన్న దోషాలు, ఈయనకున్న కాలసర్పదోషాలు కొంచెం కొంచెం పంచుకుపోతారు. ఇవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, తెలియటం లేదు. కానీ ఈయన తాత్కాలిక బాధ కొద్ది రోజులకి ఎలాగో విముక్తి అవుతుంది. అందుకే ఎవరైనా నన్ను తిడితే నాకు ఎంత ఆనందం వస్తుంది అనమాట. మీరు ఎవరన్నా గురువుగారు ఉపన్యాసం బాగాలేదు, చండాలంగా ఉందని తిట్టుకుంటే, అమ్మాయ్యా నాకున్న దృష్టిదోషంతో పోయినట్టే, నాకేమైనా కాలసర్పదోషాలు రాహుకేతువుల దోషాలు ఉంటే మీరు అందరూ కొంచెం కొంచెం పట్టుకుపోతారనమాట. అలా పట్టుకుపోండారా, మీకు పుణ్యం ఉంటుంది, మీరు పట్టుకెళ్ళరు, మీరు మంచివాళ్ళు కాబట్టి. కాబట్టి ఏమిటనమాట, అందుకని ఊరేగింపు అనేది బృహస్పతి మంత్రశాస్త్రంలో పెట్టాడు. బృహస్పతి పెళ్లికి సంబంధించిన ఒక శాస్త్రం రాశాడు, ఇలా ఊరేగించండి, ఇంటికి వచ్చాక మాత్రం ఒక్కసారి దిష్టి తీసి మళ్ళీ బయట పారేయండి, ఇంకేమైనా ఉంటే పోతుంది. కొన్ని కళ్ళు భయంకరమైన నేత్రాలు, ఆ దృష్టికి నరుడి దృష్టికి నలరాళ్ళు పొగులుతాయి. అందుకని ఊరేగింపు అయ్యాక ఇంటికి తీసుకొచ్చి ఒక్కసారి దిష్టి తీసి బయట పారేసామంటే అది ఎలా తీయాలో తెలుసా, దిష్టి ఒక కొబ్బరికాయ తీయండి, ఆ కొబ్బరికాయ పీచు వాళ్ళకేసి పెట్టండి, కాయ వనకేసి పెట్టండి, ఆ పీచు మీద వెలిగించండి హారతి కర్పూరం, ఒక్కసారి అలా చూపించి డామ్మ నేల మీద కొట్టేయండి. దాంతో పరమ భయంకర దృష్టి దోషం ఉన్న వాళ్ళ యొక్క దోషమంతా ఈ కొబ్బరికాయతో పాటు డామ్మని పటాపంచలు అయిపోతుంది. వధూవరుణ్ణి లోపలికి తీసుకుపోండి. ఇంకో మార్గం కూడా చెప్పాడు. ఇవన్నీ నేను చెప్పినవి బృహస్పతి చెప్పినవి. ఇవి ధర్మములు, ధర్మశాస్త్రములు, ధర్మ సూక్ష్మములు. ఎర్రని కుంకన్నీళ్లు పట్టుకొచ్చి వధూవరులకి ఇలా చూపించి వధువు కాళ్ల మీద నుంచి వరుడి కాళ్ల మీదకి పోసేయాలి. ముందు వధువు కాళ్ల మీద, అక్కడి నుంచి వరుడి కాళ్ల మీద పోసి ఇక మీరు లోపలికి పొమ్మంటే వీళ్లకున్న ఈ భయంకర దోషాలు పోతాయి, దాంపత్యం బాగుంటుంది. కానీ హడావిడిలో ఇవాళ మనం చేయడంలా. ఎందుకని, పెళ్ళవగానే ఎవరికోడు పారిపోతున్నారు, ఈ నీళ్లు పోయడం మర్చిపోతున్నాం, ఊరేగింపులు లేవు, కొబ్బరికాయలు కొట్టడంలా. అందుకని వధూవరులకి మధ్యలో తగాదాలు వస్తున్నాయి అన్నాడు బృహస్పతి. కాబట్టి ఇప్పుడు మనం ఇక మీదట ఈ పురాణం విన్నవాళ్ళు ఇది అందరికీ వ్యాపింప చెయ్యండి, వాళ్ళు జాగ్రత్త పడతారు. అంతో ఎంతో 5 నిమిషాలు చాలండి ఊరేగింపు అంటే, ఊరంతా మొత్తం గుంటూరు తిప్పక్కర్లా, సంపత్ నగర్లో ఈ 2 ఇరుకు వీధులు తిప్పేయండి చాలు. ఆ ఇరుకు వీధుల్లో ఉన్న బెరుకు బెరుకుమంటున్న వాళ్ళు ఎవరైనా చూస్తే చాలు, ఉన్న మురిగిపోతుంది, ఆ తర్వాత వీళ్ళు సుఖంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఊరేగింపు అనేది మొదలుపెట్టాడు కంసుడు. పెళ్ళలు అయ్యింది, 5వ రోజు సాయంకాలం వేళ ఇంచుమించుగా ఇంకా చీకటి పడ్డానికి 3-4 గంటలు ఉందనగా వీళ్ళని బాగా అలంకారం చేసిన ఒక రథంలో కూర్చోబెట్టాడు. ఆ రథానికి అలంకారం అద్భుతంగా చేయించాడు, పూలమాలలు కట్టించాడు, పైన మాత్రం కప్పు లేకుండా చేశాడు, గొడుగు లేకుండా చేశాడు, 5 గుర్రములు దానికి పూంచాడు, దానికి మంచి పగ్గములు పెట్టించాడు. స్వయముగా తానే రథం నడపాలనుకున్నట్టండు మహారాజు. ఆయన మహావీరుడు నిజంగా. మహారాజు అన్నవాడు అంత తేలిగ్గా ఎవడికి పడితే వాడికి రథం నడపడు. కానీ చెల్లెల మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందా మీకు? చెల్లెల మీద ఉన్న ప్రేమతో రథము నేనే నడుపుతాను, వేరే డ్రైవర్ నడపడం ఏమిటి, సామాన్యమైనటువంటి సారథి నడపడం ఏమిటి అని స్వయముగా తానే రథం నడపడానికి సిద్ధపడ్డాడు. వధూవరులను అలంకారం చేయించాడు, వాళ్ళని రథంలో తానే దగ్గరుండి చేయూత ఇచ్చి ఎక్కించాడు. నా తల్లి చెల్లి, అసలు నాకు ఎంత ఆనందం వచ్చేస్తుందో తెలుసునా, నిన్ను చూస్తే నేనే దిష్టి కొట్టేటట్టున్నాను. అబ్బా, మా చెల్లి నిన్న మొన్నటి దాకా నా చేతుల్లో పెరిగిన బంగారు మళ్ళీ ఎంత గొప్పదైపోయిందా అని బుగ్గల్ని పుడికిసలాడి పుచ్చుకుని ముద్దు చేశాడు, కూర్చోబెట్టాడు వాళ్ళని. ఇక రథం తోలాలి, ఇంకా కదల్లేదు రథం. ఈరోజు రథం ఆపండి అన్నట్ట దేవకుడు వచ్చి, అంటే మొదటి బ్రేక్ అయ్యింది అక్కడికి. శుభమాని బయలుదేరుతుంటే రథం ఆపు అన్నాడు. అన్నది ఎవరు? దేవకి తండ్రి దేవకుడు. దేవకుండు సుతకు దేవకి దేవికి అరణమీదల నుంచి ఆదరి నుంచి. కన్న తండ్రి కనుక దేవకుడికి కూతురికి కట్నం ఇవ్వాలి అనిపించిందిట. ఆ రోజుల్లో కట్నాలు లేవు, కన్యాశుల్కం అని ఉండేది. అంటే ఆడపిల్లకి ఎదురిచ్చేవారు. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయిని తండ్రి అంత తేలిగ్గా ఇచ్చేవాడు కాదట. అందుకని ఈ మగవాళ్ళు వెళ్ళి, మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మీకేం కావాలో అడగండి, మీకు కావాలంటే మొత్తం గుంటూరు రైల్వే లైనంత రాసిచ్చేస్తాం, పట్టాభిపురం రాసిచ్చేస్తాం, ఇలా అడిగేవారు. అంటే అప్పుడు అవతల వాళ్ళు ఏదో అడిగేవారు, వీళ్ళిచ్చి అంటే అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేవారు. దానికి కన్యాశుల్కం అని పేరు. అది కర్మగాలి, ఇప్పుడు కట్నం అయిపోయింది. కానీ ఒక్క దేవకుడు మాత్రం 6 రోజులలో ఈ కన్యాశుల్కాన్ని తీసేశాడు. నేను అన్నమాట మీకు, మళ్ళీ భాగవతంలో నాగ్నజితి అని పేరు కలిగిన ఒక కన్యను కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు. ఆ చేసుకున్నప్పుడు కన్యాశుల్కదులమేము కాము నరేంద్ర, మా వంశంలో కన్యాశుల్కం ఇచ్చే ఆచారం లేదు అని చెబుతాడు. అందుకని అప్పుడు మీరు ఇది గుర్తు తెచ్చుకోండి, మేము కన్యాశుల్కం ఇవ్వం, ఇంకా కట్నం మేమే పుచ్చుకుంటాం, మాకు కట్నము అక్కర్లేదు, కన్యాశుల్కం అక్కర్లేదు, పిల్లలు ఉంటే చాలంటాడు. అందువల్ల దేవకుడు కన్యాశుల్కం అనేది మంచిది కాదని, నా కూతురికి నేనే కట్నం ఇస్తాను, మా ఊళ్ళో ఉన్న వసుదేవుడికి ఏదైనా అది ఇస్తాననుకుని ఒక క్షణం రథం ఆపమని, సార్ధంబులైన రథంబుల 1000 నెనమన్నూటిని 1800 రథములు పట్టుకొచ్చి ఇచ్చాట. ఏకంగా ఒక్కొక్క రథం నిండా బంగారపు కాసులు, నవరత్నాలు, ఇంకా రకరకాల సంపదలన్నీ ఉన్నాయి. ఇలా అనేక సంపదలతో కూడిన 1800 రథములు ఇచ్చాడు, 400 ఏనుగులు ఇచ్చాడు. అసలు ఈ మధ్యకాలంలో కట్నం అని అడిగిన వాళ్ళకి ఇలా 2 ఏనుగులు ఇవ్వండి, మళ్ళీ వాడు గింజుకొని పోతాడంతే. ఆ రోజులు కాబట్టి సరిపోయాయి, 400 ఏనుగులు ఇచ్చారట, 10,000 గుర్రాలు ఇచ్చారట, ఇంకా రకరకాలైన సంపదలు ఇచ్చి దాసదాసీ జనం ఇస్తే వీళ్ళందరితో కలిసి రథం బయలుదేరింది. ఇప్పుడు ఊరేగింపుకి కంసుడు స్వయముగా పగ్గములు విడిచిపెట్టాడు. పగ్గాలలో వదిలాడంటే వెంటనే గుర్రాలు కదలడం మొదలెట్టాయి. పగ్గములు వదలి వేగిర మగ్గలముగ రథము గడపున కంసుడులో బెగ్గిలి ఎగ్గని తలపక దిగ్గన శరీరవాణిది వినిట్ల నియన్. మళ్ళీ మొదలైంది. రథం 2 అడుగులు వేసింది, అంటే గుర్రాలు గట్టిగా అలా కొంచెం నడిచాయి. ఇంతలోనే ఎంతో సంతోషముతో నా చెల్లెలు నా బావ ఆనందపడ్డం కోసం రథం నడుపుతాను, ఊరంతా తిప్పుతాను, వాళ్లకున్న దృష్టిదోషమంతా తొలగింపచేస్తాననుకుంటున్న కంసుడి యొక్క మనస్సు వెంటనే ఉలిక్కి పడేలాగా, వాడు కంగారు పడేలాగా, వాడు భయపడేలాగా టక్కన ఆకాశవాణి ఏమన్నది, ఓరి భోజకుల పాంసన నృశంస కంస అన్నది. ఓరి భోజకులంలో పుట్టిన నీచుడా, నీచుడా అందండి ఆవిడ, నృశంస అంటే క్రూరుడా, కులపంసన కులాన్ని పాడు చేసేవాడా, పోనీ ఆ చెప్పేది ఏదో మెల్లగా చెప్పొచ్చుగా, ఆకాశవాణి కూడా ఓరి దౌర్భాగ్యుడా, క్రూరుడా, నీచుడా, ఈ వంశంలో తప్ప పుట్టావురా, ఒరే నీకు పోయే కాలం వచ్చిందిరా, ఏ చెల్లెలి మీద ప్రేమ కొద్దీ నీవు ఈ రథములో ఆవిడ్ని ఎక్కించుకుని ఊరేగింపుగా తీసుకెడుతున్నావో ఆ నీ చెల్లెలి అష్టమ గర్భంబు నిన్ను హరియించుతుమి, పతి ప్రగ్రహిణం కంసం ఆభాష్యాహ శరీరవాక్ అస్యాస్త్వాం అష్టమో గర్భః హంత యాం వహసే అబుధ. బుధ అంటే పండితుడా, అబుధ అంటే పండితుడు కానివాడు. ఓరి మూర్ఖుడా, ఓరి మూర్ఖ నీచ, ఈ చెల్లెల్ని నువ్వు ఇంత ప్రేమగా చూసుకుంటున్నావుగా, ఆవిడ కోసం సారథ్యం కూడా వహిస్తున్నావా, ఆవిడే నీకు మృత్యు అవుతుంది, ఆవిడ యొక్క అష్టమ గర్భం నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను చంపుతుంది, నీకు తప్పదు పోయే కాలం అని అదృశ్యమైపోయింది. దెబ్బతో వీడు ఉలిక్కిపడ్డాడు. ఇక్కడ ఆకాశవాణి ఏమన్నది, అష్టమ గర్భం అన్నది, కొడుక కూతురు అని చెప్పలేదు. అందుకే కంసుడు ఆ పుట్టేవాడు ఎవడ పుడతాడా అనుకునేవాట. 8వ కొడుకం లేదు, అష్టమ గర్భము అన్నది. గర్భంలో ఎవరైనా పుట్టచ్చు కనుక. ఇప్పుడు వాడు ఒక్క క్షణకాలంలో ఉలిక్కి పడిపోయాడు. ఇంతకాలముగా చెల్లెల్ని వాడు ఎంతో ప్రేమగా చూశాడు, ఆ ప్రేమంతా పటాపంచలైపోయింది. ఈ చెల్లిని మళ్ళీ అనుకుని పెంచితే ఉల్లిలా తయారవుతుందా అనుకున్నాడు. వెంటనే అమాంతంగా పగ్గములు పక్కకి విడిచిపెట్టేశాడు. రివ్వును వెనక్కి తిరిగాడు. వరలో ఉన్న కత్తిని పెరికాడు. తలతల మెరిసిపోతున్న పదునైన కత్తి తీశాడు. అమాంతంగా తొట్టిలో కూర్చుని ఉన్న చెల్లెలు జుట్టు పుచ్చుకుని ఈడ్చేశాడు. ఒక్క దెబ్బకి ఆవిడ తల నరికేద్దాం అనుకున్నాడు. అలా నరకడం కోసం వాడు కత్తి ఎత్తాడు. ఆ కత్తి ఎత్తిన చేతిని గట్టిగా పట్టుకుని, వసుదేవుడు బావా ఒక్క క్షణం ఆలోచించు అంటూ బతిమాలడం మొదలుపెట్టాడు. అంటే అంత వ్యవస్థ అంతా మారిపోయింది. ఇదే భగవంతుడి యొక్క లీల. క్షణం క్రితం వరకు ఉన్నది ఎలా ఉన్నది, ఈ క్షణం ఎలా ఉన్నది. మనకి భగవంతుడు ఏ క్షణంలో ఏం విధిస్తాడో తెలియదు. క్షణం వరకు ఆకాశం అంత ఎత్తి ఎదుగుతాం. ఆ ఎదిగిన వాళ్ళం ఒక క్షణకాలంలో ఏమై ఒదిగిపోతామో తెలియదు. ఆ క్షణమే సుఖం, ఆ క్షణమే దుఃఖం, ఆ క్షణమే ఆనందం, మరుక్షణమే పరమ భయంకరమైన బాధ. వీటితో కూడినదే జీవితం అంతా. నిమిషాలలో వ్యవస్థ అంతా మారిపోయిందిట. పాపం ఆవిడ జుట్టు పుచ్చుకుని ఏడవగానే మెడంతా బెణికేసింది. చంపడానికి సిద్ధపడ్డాడు. ఆవిడ గింజుకుంటూ ఉంటే వినిపించుకోకుండా ఆ జుట్టు అలా పెట్టి వంచి కత్తితో నరకబోతూ ఉంటే ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని, ఏమిటిది మహాత్మా బావా, ఏమిటి పాపం అన్నాడు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మాడలేచుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషల ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమల్న మానిరావల్న సహింపుమల్న తగదల్న వధింపకుమన్న వేడెదను. నువ్వు అన్నవి చెల్లెలికి చీరలు ఇవ్వాలి. నా తల్లి నీకు చీరలు కావాలా అని ప్రేమతో అడిగి కట్టుకునే వస్త్రాలు ఇవ్వాలి, లేదా బంగారు కాసులు ఇవ్వాలి. అవేమీ ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ప్రేమగా మాట్లాడాలి. బాగున్నావా తల్లి, నువ్వు 10 కాలాలు సుఖంగా ఉండు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు బాగుంటే చాలు అన్నవాడు అన్నవుతాడు కానీ లేకపోతే వాడు దొన్నవుతాడు కదా. మంచి మాటలతో ఆదరించక ఆకాశవాణి పలుకులకి ఉలిక్కి పడతావా. ఆకాశము అంటే అది శూన్యం, శబ్దగుణకం, అక్కడ ఏమీ లేదు. ఏమీ లేకుండా కేవలం మాటలు వినబడ్డాయి. ఆ మాటలు నమ్మి అన్నీ ఉన్న నీ సొంత చెల్లెల్ని చంపడానికి నీ చేతులు ఎలా వచ్చాయి, ఇది నీకు ధర్మమా, దాన్ని నిజమనుకోకు. ఒక్కోసారి ఆకాశవాణి మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది, అందులో ఏం పొరపాటు ఉందో. అందుకని మిన్నుల అమ్రోతలే నిజము మేలని చంపకుమన్న, మానిరావన్న, విడిచిపెట్టు, నీ దారిని వెళ్ళిపో, సహించు, ఓర్పు చాలా అవసరం, తగదు, వధించకు, వేడుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతాను నేను. మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, మనిషి శరీరం ధరించిన వెంటనే వాడి శరీరంతో పాటు వాడి మృత్యువు కూడా పుడుతుంది. అందుకే జన్మవతాం పుట్టినవానికి దేహేన సహ దేహముతో పాటు మృత్యుహు మృత్యువు జాయతే పుడుతోంది. మృత్యువు కూడా పుడుతోంది. మనం పుట్టాడు పుట్టాడు అనుకోవద్దు. ఎవడైనా ఒక వ్యక్తి భూమి మీద పుట్టాడంటే వాడు కొడుకైనా కూతురైనా లేక ఇంకెవరైనా పుట్టారు అంటే వారితో పాటు వారి మృత్యువు కూడా పుడుతున్నది. ఆ మృత్యువు ప్రతి వ్యక్తికి తప్పదు. ఒక పక్షికి రెక్కలు ఎలా ఉంటాయో, కోతికి తోక ఎలా ఉంటుందో, జీవులకి మృత్యువు కూడా సహజము. ఈ మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, కొంతమందికి మరణం ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా నూరేళ్ల తర్వాత అయినా సరే మృత్యుర్వై ప్రాణినా ధ్రువం, మరణం ప్రాణికి తప్పదు, ప్రాణికి మరణం ఇవ్వాలో రేపో నూరేళ్లకో తప్పదు తప్పదు తప్పదు. దేహే పంచత్వమాపన్నే దేహీ కర్మానుగోవశః, దేహీ కర్మానుగః అవశః, దేహాంతరమును ప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః. శరీరం విడిచిపెట్టగానే అంటే పంచత్వం పొందగానే తన చేతిలో ఏమీ ఉండదు గనక వివశుడై వశత్వం లేక స్వేచ్ఛ లేక జీవి మరొక శరీరాన్ని చూసుకుంటాడు. ఇక్కడ చాలా గొప్ప అద్భుతమైన వేదాంత రహస్యం చెప్పాడు, అది తెలుసుకోవాలి. ఉపనిషద్ వాక్యాలు, కఠోపనిషత్తులో ఉన్న వాక్యాలు, యముడు నాచికేతుడికి చెప్పిన వాక్యాలే ఇక్కడ ఈ శ్లోక రూపంలో ఉన్నాయి. శరీరం విడిచిపెట్టడానికి ముందు ఒక 42 నిమిషములకు ముందు యమకింకరులు పాపాత్ముడైతే ఒక నల్లని యాతనా శరీరాన్ని అక్కడ పెడతారు, పుణ్యాత్మునికైతే దివ్య శరీరాన్ని కేవలం 12 నిమిషాల ముందు పెడతారు, పరమ పుణ్యాత్ముడైతే 8 నిమిషముల ముందు కైలాసవాసులో వైకుంఠవాసులో మహాపవిత్ర శరీరాన్ని పెడతారు. ఇప్పుడు ఈ యాతనా శరీరమో దివ్య శరీరమో ఎదురుగుండా వచ్చాక అప్పుడు ఈ లోపల ఉన్న ప్రాణి కాసేపు కొట్టుకుంటాడు, కొట్టుకున్నాక వాడి ప్రాణం బయటకు వస్తుంది. యమధర్మరాజు గారు పాశముతో ఆ ప్రాణాన్ని బయటికి లాగుతాడు, లాగి ఈ యాతనా శరీరంలో ప్రవేశపెడతాడు. అదే పుణ్యాత్ములకైతే పుణ్య శరీరంలోకి ఆ ప్రాణం వెడుతుంది. కొత్తగా ఒక శరీరం ఎదురుగుండా వచ్చాకే ఈ శరీరం విడిచిపెడతాడు వీడు. ఈ శరీరం విడిచిపెట్టాలంటే ఇంకో శరీరం సిద్ధంగా ఉండాలి. ఒక అద్దె ఇల్లు ఖాళీ చేయాలంటే మనం వెంటనే వెళ్ళం కదా, ఇంకో ఇల్లు చూసుకుని అక్కడ పాలు పొంగించుకున్నాక అప్పుడు ఈ సామాను అందులో పెట్టుకుని వెడతాం. ఈ ఇల్లు ఒక అద్దె ఇల్లు వంటిది, ఈ శరీరం అద్దె కొంప, ఈ అద్దె కొంపలోంచి ఇంకో అద్దె కొంపలో పెడుతున్నాం. శాశ్వతమైన ఇల్లు ఉండవు, అసలు పెర్మనెంట్ హౌస్ లేదటండి ఆత్మకి, చెప్పాడు ఆయన. ఆ శాశ్వతమైన ఇల్లు ఎప్పుడు వస్తుంది, శాశ్వత గృహం? కేవలం మోక్షానికి ఎడితేనే ఒక దివ్య శరీరం ఆ పరమాత్మ ఇస్తాడు, అది మాత్రమే శాశ్వత గృహం. ఇంకా తక్కిన ఎక్కడికి వెళ్ళినా, స్వర్గాది ఏ లోకానికి వెళ్ళినా మనిషికి శరీరము అని పేరుతో ఒక ఇల్లు ఇస్తాడు, ఆ ఇల్లు అశాశ్వతమైన గృహమే. అక్కడికి స్వర్గం కూడా అంతే, ఎందుకని స్వర్గములో మనం పుణ్యం చేసిన తర్వాత అక్కడికి వెళుతున్నాము, ఆ పుణ్యం ఉన్నంత వరకే అక్కడ దివ్య శరీరంలో ఉండి భోగాలు అనుభవిస్తాం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ అక్కడ పుణ్యం క్షీణించగానే ఆ స్వర్గ శరీరం విడిచి మళ్ళీ భూలోకంలో పుడుతున్నాం, ఆ భోగ శరీరం విడిచిపెడుతున్నాం, మళ్ళీ ఈ రోగ శరీరం పొందుతున్నాం. అదే పాపం చేసి నరకానికి పోతే అక్కడ యాతనా శరీరంలో కొన్ని కష్టాలు అనుభవించి మళ్ళీ ఆ పాపం కొంత క్షీణించాక మళ్ళీ భూలోకంలో భయంకరమైన మానుష శరీరం పొందక తప్పదు, లేదా ఏదో జీవిగా పుట్టక తప్పదు. కాబట్టి మన శరీరములన్నీ అశాశ్వత శరీరములు. ఒక శరీరం రాగానే ఈ శరీరం విడిచిపెట్టి అందులోకి వెడతాడు, మళ్ళీ ఇంకో శరీరం రాగానే ఈ శరీరం విడిచిపెట్టి అందులోకి వెడతాడు. దానికి ఉదాహరణ చెప్పారు, యథాతృణజలూకైవ, ఒక నీటిలో కొట్టుకుపోయే జలగలాగా. ఇది 2 రకాలుగా చెప్పాలి దీనికి. ఇక్కడ తృణజలూక అంటే సహజంగా నీళ్లలో నీటి జలగాని ఒక జలగ ఉంటుంది, ఆ జలగ కొట్టుకుపోతూ ఉంటుంది ఈదుకుంటూ. అది నీళ్లలో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడదట. నీళ్లలో ఏవైనా గడ్డిపరక దొరికితే ఆ గడ్డిపరకని టక్కునిలాగా కొండెంతో పట్టుకుంటుంది. గడ్డిపరకని పట్టుకుని కొట్టుకుపోతున్న ఈ జలగకి నీటిలో ఇంకో గడ్డిపరక కనబడితే వెనక భాగంతో దీన్ని ఇలా పట్టుకుని ముందు భాగం సాగదీసి కొత్త గడ్డిపరకని పట్టుకుంటుంది. ఈ కొత్త గడ్డిపరక ముందు భాగానికి దొరికాక అప్పుడు ఈ పాత పరకని విడిచి పూర్తిగా కొత్త గడ్డిపరక మీదకి వస్తుంది. ఈ విధంగా జలగ కొత్త గడ్డిపరక దొరకగానే పాత గడ్డిపరకని విడిచిపెడుతుంది, మళ్ళీ ఇంకో పరక దొరికితే ఈ పరకని విడిచి అది పట్టుకుంటుంది. ఆ గడ్డిపరకే మన శరీరం, ఆ జలగే మన ప్రాణం. మనం జలగల్లాంటి వాళ్ళం. జలగ ఎలా అయితే ఒకదాన్ని విడిచి ఇంకోదాన్ని పట్టుకుంటుందో, అలాగే ఈ ఒక శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని పట్టుకుంటున్నాం. అందుకే మన ప్రాణాన్ని జలగతో పోల్చారు, జలగ అంత తేలిక పట్టుకుంటూ వదలదండోయ్. మనం కూడా అంతే, చావడానికి ఇష్టపడంట, అయ్యి బాబోయ్ అప్పుడే చచ్చిపోతామా, ఇంకో 10 ఏళ్ళు ఉంటే బాగుండు, ఇంకో 5 ఏళ్ళు ఉంటే బాగుండు, ఈ భోగాలు మళ్ళీ దొరకవేమో, ఈ శరీరం దొరకదేమో అనే మమకారం ఉంటుంది. అందుకని జ్ఞానులు ఏమన్నారంటే, ఒరే జలగలాగా నీ ప్రాణాన్ని పట్టుకుందాం అనుకుంటున్నావేమోరా, అది కుదరదరా అంటారట. ఎలాగైతే జలగ నీళ్లల్లో ఒక గడ్డిపరకని పట్టుకుని మరో గడ్డిపరక విడిచిపెడుతోందో పాతదాన్ని, ఈ జీవులు కూడా ఇంకో శరీరం చూసుకుని ఈ శరీరం విడిచిపెడతారు. అలాగే నేల మీద కూడా ఆకుపచ్చగా ఉండే కొన్ని పురుగులు ఉంటాయి, ఆ పురుగుల్ని కూడా తృణజలువుక అంటారు. అవి ఇలా ఇలా పాక్కుంటూ వెళ్ళి ముందు భాగంతో గడ్డి పరకను పట్టుకుని అప్పుడు ఈ శరీరాన్ని దాని మీదకి చేరుస్తాయి. జీవి కూడా అంతే, కర్మ పరిపక్వం కాగానే ఈ శరీరం విడిచి ఇంకో శరీరాన్ని పొందుతాడు. ఈ పుట్టడము, జరామరణాలు పొందడము, మళ్ళీ మరణానంతరం కొత్త దేహం పొందడం, ఇది ప్రాణికి తప్పనిసరిగా భగవంతుడు విధించినటువంటి చక్రము. అందుకని దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అదనమాట ఈ శ్లోకం. దేహి పుట్టాడు, బాల్యం, కౌమారం, యౌవనం, ఆ తర్వాత జరా ముసలితనం, ఆ తర్వాత శరీరం విడిచిపెట్టి దేహాంతర ప్రాప్తి, ఇంకో శరీరం పొందడం. ఇదొక చక్రం. ఈ ప్రాణం జలగలాగలా సాగుతూనే ఉంటుంది, దీనికి అంతం లేదు. అటువంటిది ఈ శరీరము. అటువంటి శరీరమును నమ్ముకుని ఇవాళ కాకపోతే రేపైనా చచ్చిపోతామనే విషయం తెలుసున్న పండితుడు అయ్యుండి, వేదములు చదువుకున్నవాడు అయ్యుండి నీ చెల్లెల్ని చంపాలనుకుంటావేమిటి? శరీరం విడిచిపెట్టకుండా ఉండగలవా? ఇవాళ నీ చెల్లెల్ని నువ్వు తాత్కాలిక ఉద్రేకంతో తలనరికి చంపావనుకుందాం, కానీ శాశ్వతంగా నీ శరీరం నీకుండదుగా. మహా అయితే ఇంకో 25 ఏళ్ళో 30 ఏళ్ళో 50 ఏళ్ళో తర్వాతైనా చావక తప్పదు, అప్పుడు మాత్రం నీ మరణాన్ని నువ్వు రక్షించుకోగలవా, మరణము లేకుండా శరీరాన్ని కాపాడుకోగలవా? నా మాట విను. తన పూర్వ భాగం ఎత్తి వేరొంటిపై పెట్టి వెనుక భాగం వెత్తి గమకించు తృణ జలూకయును బోలే అని పోతర్ గారు అనువాదం చేశాడు దీనికి. వెంటవచ్చు కర్మ విసరంబు మునుమేలుగన్న వేళ నరుడు కన్న విన్న తల చిన్న కార్యతంత్రంబు కలలోన పాడి తోడ కానబడిన ఎట్లు. నువ్వు ఇప్పుడు జలగలాంటిది ప్రాణమని తెలుసుకోలేక ఈ అమ్మాయిని చంపావు అనుకుందాం కాసేపు. అప్పుడు నువ్వు చచ్చిపోయాక ఈ స్త్రీ హత్యా పాపం నీ వెంట వస్తుంది. వెంటవచ్చు కర్మ విసరంబు, నీ వెంట నీవు చేసిన పుణ్యపాపాలు వస్తాయి. నువ్వు ఎంత గింజుకున్నా చేసిన పుణ్యం చేసిన పాపం ఈ రెండింటి నుంచి ఎట్టి పరిస్థితులలో నువ్వు నిన్ను రక్షించుకోలేవు. అందులో పాపం చేస్తే పాపం ఇంకా బాగా పట్టుకుంటుంది, పుణ్యం అంటే ఎలాగో దానివల్ల నష్టం లేదు, కానీ పాపం అలా కాదే. చచ్చిన తర్వాత ఈ పాపం మన వెంట వచ్చి మనల్ని నిరంతరం పట్టి పీడించి వీడిని కొళ్ళబోడుస్తుంది. యమకింకరులకి జాలి ఉండదు. మనం శరీరం విడిచిపెట్టి విడిచిపెట్టడంతో మన వెంట వస్తున్న కర్మ మనల్ని రకరకాల బాధలకి గురి చేస్తుంది. ఆ బాధలే యమయాతనలు అంటారు. ఆ యమయాతనల నుంచి నిన్ను ఎవరు రక్షించగలరు? కాబట్టి స్త్రీ హత్యాపాతకానికి పొరపాటును కూడా నువ్వు పూనుకోకు, అది మంచిది కాదు నీకు. మనిషి మెలకుగా ఉన్నప్పుడు దేనిని ఎక్కువగా ఆలోచిస్తే అది రాత్రి కల్లోకి వస్తుంది. యథా స్వప్నే పశ్యతి అంటే పగలు. ఒకసారి చూడండి మీరు ఎప్పుడైనా పద్మాకర్ గారు, ఆయన ఎదురుగుండా ఉన్న మైకులు, వెనకాతల ఉన్న కుర్చీ, ఓ 10 సార్లు తలుచుకోండి. ఇవాళ రాత్రి ఇంటికి వెళ్ళగానే మీకు కళ్ళు మూసుకోగానే మళ్ళీ ఈ చెక్క పీట మీద కూర్చున్న నేను, ఈ మైకులు కనబడతాయి. అంటే దేనిని గురించి ఎక్కువ ఆలోచన చేస్తే అది రాత్రి కల్లోకి వస్తుంది. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఇంట్లోనే ఉంటాం. ఎలా అయితే మెలకుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఒక వస్తువుని ధ్యానం చేయగా అది ఎప్పుడో ఒకప్పుడు కల్లో కనపడుతుందో, అలాగే ఈ లోకములో మనం చేసిన పుణ్యం పాపము చచ్చాక మన వెంట వస్తుంది. అది శాశ్వతం కాదు, మళ్ళీ అది పోయి మళ్ళీ ఇంకో జన్మ వస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్నములో చూచిన వస్తువులు భంగి మన శరీరము, మన సుఖాలు ఉంటాయి. మన వెంట మాత్రం మనం బాగా తలుచుకున్న వస్తువు కల్లోకి వచ్చినట్టుగా మన వెంట ఈ పుణ్యపాప కర్మములు వస్తాయి. అందుకే జ్ఞానులు సాధ్యమైనంత వరకు కర్మాచరణమునే త్యాగం చేస్తారు. పుణ్యపాపకర్మములు రెండింటినీ విడిచిపెడతారు. కనీసం రెండూ విడవలేకపోయినా పాపకర్మాచరణ అయినా విడిచిపెట్టాలి. నీ వెంట వచ్చే భయంకరమైన స్త్రీ హత్యా పాతకము నుంచి నిన్నెవరూ రక్షించరనే విషయమును గుర్తుపెట్టుకుని బావా ఈ చెల్లెల్ని చంపడం మానేయ్యి అన్నాడు ఆయన. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలుతుండు రాగ కలితుడగుచు. ఒక కొండ పట్టుకొచ్చాడు ఒక ఆయన, ఆ కొండ నిండా నీరు పోశాడు. ఈ కొండని ఆరు బయట పెట్టాడు. కొంతమంది పిల్లల్ని పిలిచాడు. నాయనలారా ఇది పగలు కదా అంటే పగలేనండి అన్నారు. ఇదేమిటి అని అడిగితే కొండండి, కొండలో నీళ్ళండి అన్నారు. కాసేపు ఉన్నాక సూర్యుడు ఉదయించగానే సూర్యుడు యొక్క ప్రతిబింబం అందులో కనపడింది. వెంటనే ఈ పిల్లల్ని ఇందులో ఏముంది అని అడిగితే ఒక పిల్లాన్ని పిలిచి అడిగట, నాయనా పిల్లవాడా ఇందులో ఏముందంటే అబ్బో సూర్యుడు కనపడ్డాడండి అన్నట్ట, సూర్యుడు ఉన్నాడండి కొండలో అన్నట్ట. పక్కవాడిని పిలిచాడు, ఎరా ఇందులో సూర్యుడు ఉన్నాడంటే సూర్యుడు ఇందులో ఎందుకుంటాడండి, సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడండి, ఆయన ప్రతిబింబం అండి అన్నట్ట. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ కొండని ఇలా ఊపాడు. ఊపగానే ఏమైపోయింది, నీళ్లు కదిలాయి. కదలడం వల్ల ఏమైంది, అందులో ఉన్న సూర్యుడు యొక్క బింబం కదిలిపోయింది. ఇదే రాత్రిపూట అయితే చంద్రబింబం ఉంటుంది, అది కదిలింది. ఇప్పుడు ఒక పిల్లవాడిని పిలిచాడు, ఓ సామాన్యుడిని, నాయన ఏం జరిగిందంటే అమ్మా ఈ నీళ్లలోనండి పగలు సూర్యుడు కదిలాడండి, రాత్రి చంద్రుడు కదులుతున్నాడండి, సూర్యుడు చంద్రుడు భలే కదులుతున్నారండి అన్నట్ట. ఈ పక్క కుర్రాడిని అడిగాడు ఆయన ఏం జరిగింది అని. సూర్యుడు చంద్రుడు కాదండి కదిలేది, సూర్యచంద్రుల యొక్క బొమ్మలు ప్రతిబింబాలు ఇందులో పడుతున్నాయి అవి కదిలాయి అన్నాడు. ఇంతకంటే ఇంకొంచెం జ్ఞానం కలిగిన పక్కవాడిని పిలిచి, ఎరా ఒకడేమో సూర్యుడు చంద్రుడు కదిలాడంటాడు, ఒకడు సూర్యచంద్రుల ప్రతిబింబాలు అంటున్నాడు, నువ్వేం చెబుతావంటే సూర్యుడు కదలలేదు చంద్రుడు కదలలా, వాళ్ళ ప్రతిబింబాలు కదలలేదు, కదులుతున్నది నీరండి అన్నాడు. అనగానే ఆ పక్కవాడిని పిలిచాడు, నీ సంగతి ఏమిటన్నాడు, అసలు ఇదంతా భ్రమండి, ఇందులో సూర్యచంద్రులు కదలలేదు, సూర్యచంద్రుల ప్రతిబింబాలు కదలలేదు, నీళ్లు కాదు కదులుతున్నది, కొండ కదిలింది. కొండ కదలడం వల్ల కొండలో ఉన్న నీరు కదిలింది, ఆ నీరు కదలడం వల్ల ప్రతిబింబాలు కదిలే, కదలడం వల్ల సూర్యచంద్రులు కదులుతున్నట్టుగా భ్రమ, నిజానికి కదులుతున్నది కొండ అన్నాడు. ఆ కొండయ్యే శరీరము, అందుకే దీనికి ఘటము అని పేరు. ఏమిటి ఘటం, ఎవడన్నా చచ్చిపోతే ఆ ఘటం వెళ్ళిపోయింది అంటల్లా, ఎవడన్నా మాట వినకపోతే వాడు ఉట్టి మొండి ఘటం అంటున్నావా లేదా. అందుకని ఈ పద్యం ఎంత గొప్పదండి, చిన్న పద్యం అద్భుతమైన జ్ఞానం పెట్టాడు అందులో. జలఘటాదులందు అంటే నీరున్న కొండలయందు చంద్ర సూర్యాదులు గాలి కదలుచుండు భంగి, జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగి, ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలుచుండు రాగ కలితుడగచు. ఇప్పుడు మీకు తేలిగ్గా అర్థమైంది కదా, ఎప్పుడైతే మనం ఈ సూక్ష్మజ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు దుఃఖాన్ని విడిచిపెడతాం. ఒక కొండలో పోసిన నీరు, అందులో ప్రతిబింబాలు, కొండ కదలగానే నీరు కదిలి, ఆ నీటిలో ఉన్న ప్రతిబింబాలు కదిలి, నిజంగా సూర్యచంద్రులు కదులుతున్నట్టుగా భ్రమ కలిగిస్తున్నదో, అలాగే మనం మన కర్మ చేత ఈ కొండని తయారు చేసుకున్నాం. మన కర్మల వల్ల మనకు శరీరం అనేటటువంటి ఒక కొండ వచ్చింది ఈ ఘటం. ఈ ఘటంలో సూర్యచంద్రుల ప్రతిబింబాలలాగా మన ఆత్మ చేరింది. నిజానికి ఈ ఆత్మ ఏం కదలదు, ఈ ఆత్మకేమీ సుఖం ఉంటదు దుఃఖం ఉంటదు, ఈ ఆత్మ చావులేనిది, దీని ఎవరూ కొట్టలేరు, దీని ఎవరూ తగలబెట్టలేరు, గాలి దీన్ని ఎండగట్టలేదు, సూర్యుడు దీనికి బాధ కలిగించలేడు, అగ్ని దీనిని తగలబెట్టలేదు. అయినా మనం ఏమనుకుంటున్నాం, అయ్యి బాబే నాకు ఆత్మ బాధ ఎక్కువైపోయిందండి, నా ఆత్మ చచ్చిపోతుందండి అంటున్నట. చచ్చేది ఇది కాదు కొండ, ఇందులో ఆత్మకర్మ నిర్మితములైనటువంటి ఈ శరీరములో ఉరికి ఆత్మలా కదులుతోంది తప్ప ఆత్మకి దేనితోటి సంబంధం ఉండదు. సూర్యచంద్రులు అక్కడే ఉన్నారుగా, వాళ్ళు కదలడం లేదుగా. అలాగే ఈ ఆత్మ సూర్యచంద్రుడు లాంటిది, ఇందులో ఇది కొండ, ఈ కొండలో కదులుతున్నదల్లా మన కర్మలను అనుసరించి ఇందులో ఉన్న నీరు, ఆ నీటిలో ఉన్న ప్రతిబింబాలే. కాబట్టి సుఖదుఖములనేవి కేవలము శరీరమునకు సంబంధించినవే, ఆత్మ వీటితో సంబంధం పెట్టుకోదు. నువ్వు నీ చెల్లెలి వల్ల చచ్చిపోతావు అనుకోవడం భ్రమ, చచ్చేది నీ శరీరం, లోపల ఆత్మ కాదు. అనవసరంగా మన ఎంతట మనం ఎందుకు చంపడం, మనం ఎలాగో చచ్చిపోతాం, చచ్చేవాళ్ళం, చచ్చేవాళ్ళం, ఇంకొకటి చంపితావడం ఎందుకు, నా మాట విను, ఈ శరీరము అత్యంత అశాశ్వతమైనది. కర్మములు మేలు నిచ్చును కర్మములు కీడు నిచ్చు కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల తడవగానేమిటికి. ఎవడైనా భూమి మీద పుట్టాక కర్మ చెయ్యక తప్పదు, ఆ కర్మ చేసేటప్పుడు శాస్త్ర విహితమైన కర్మలు చెయ్యాలి. అనగా ఉపనిషత్తులు, వేదములు, పురాణములు చెప్పినటువంటి